ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాల వందనాలు తెలియచేస్తూ మరో దినం మనం ఇలా కలుసుకునే అవకాశం ఆ ప్రభు ప్రసాదించినందుకై నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ఈ గృహనిర్బంధపు కాలంలో దేవుని వాక్యంతో, ప్రార్థనతో, కుటుంబ సభ్యులతో కలిసి సహవాసం చేస్తూ గడపడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై, ఈ సమయాలకై మనం ఎంతో ప్రభుకి వందనిస్తున్నాం. ఏదైనా ఒక గొప్ప భవిష్యత్తు ప్రపంచానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సంఘాలకు, మన కుటుంబాలకు కలగాలి అని మనం చేస్తున్న ప్రార్థనలు అన్నిటికీ దేవుడు తగిన సమయమందు సరైనటువంటి ఫలితం ఆయన చూపించి ఆయన కనికరిస్తాడు అని మనం ఎదురు చూస్తా ఉన్నాము. ఆ దిశగా ఈ దినాలను మనం సరిగా సద్వినియోగం చేసుకోవడానికి మనం పూనుకుందాం. ఈ రాత్రి మన ధ్యానం కొరకు మనం చదువుకున్నటువంటి భాగాల నుంచి కొన్ని మాటలు మీ కొరకు చదువుతాను, దయతో గమనించండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడను, అంతియోకియా వాడును, అగు నికోలస్ అను వారిని ఏర్పరచుకుని వారిని అపొస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. మరో స్థలంలో మరొక భాగాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. మరో స్థలములో మరో భాగాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి ఏడుగురులో ఒకడును సువార్తికుడును అయిన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటివి. దేవుడు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని చేసుకుందాం. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నమ్మదగిన మంచి దేవ, నీ కృపకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ నీ పాదముల చెంతకు నీ పిల్లలంగా మేము చేరి వస్తున్నాము. కోవిడ్-19 కారణం చేత మేము కేవలము మా గృహాలకే పరిమితమై మేము అనేక నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటున్నప్పటికీ కూడా మా కుటుంబ సభ్యులతో కలిసి నీ సన్నిధిని కూడి ప్రార్థించి నీ వాక్యంతో సహవాసం చేసి నిన్ను ఆరాధించుకునే ధన్యత మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. దయాళుడైన తండ్రి, ఈ రాత్రి కూడా నీ వాక్యంతో మమ్మలను కలుసుకునమని, మేము నేర్చుకునవలసిన ఆత్మ సంబంధమైన పాఠములను మీరు మాకు నేర్పించమని, ఈ బైబిల్ అధ్యయన సమయం మాకు దీవెనకరంగా చేస్తారు అని యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరిలారా, నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో ఇప్పటికే మనం 6 సందేశాలు వింటూ వచ్చాము. ఈ 6 సందేశాల్లో కూడా నూతన నిబంధన ఆత్మల సంపాదకులైన 6 గురి యొక్క జీవితం సువార్త పనిలో ఎలా ఉందో మనము ధ్యానం చేసి కొన్ని సంగతులు మనం తెలుసుకోవడానికి వీలు చిక్కింది. ఇప్పటి వరకు బాప్తిస్మిచ్చి యోహానుని గురించి చూశాము, తర్వాత ఆంద్రేయుని గురించి అధ్యయనం చేశాము, అటు తర్వాత ఫిలిప్పును గురించి మనం అధ్యయనం చేశాము, అటు తర్వాత సమరయ స్త్రీని గురించి మనం అధ్యయనం చేశాము, సీమోను పేతురును గురించి అధ్యయనం చేశాము, తర్వాత స్టెఫను గురించి కూడా మనం అధ్యయనం చేశాం. ఈ ఆరు అధ్యయనాల తర్వాత ఈరోజు మనం చేసుకోబోతున్న ఏడవ అధ్యయనం, అది ఫిలిప్పును గురించినటువంటి సంగతులు. అయితే ఇదివరకు మనం ఒక ఫిలిప్పును గురించి అధ్యయనం చేశాము. ఆ ఫిలిప్పు ఈ ఫిలిప్పు ఒకటి కాదు. ఆ ఫిలిప్పు అపొస్తలులలో ఒకడైతే ఈ ఫిలిప్పు పరిచారకులలో ఒకడు. ప్రియులారా గమనించండి, ఆది అపొస్తలుల సంఘానికి సమస్య వచ్చినప్పుడు బల్ల పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నబడిన ఏడుగురు పరిచారకులలో ఒకడు ఫిలిప్పు. స్టెఫను తర్వాత ప్రస్తావించబడిన వాడు ఈయన. కనుక ఆ ఫిలిప్పు అపొస్తలులలో ఒకడైతే ఈ ఫిలిప్పు పరిచారకులలో ఒకడు. ఆయన జీవితం లేఖనాల్లో పరిచారకులలో ఒకడుగా అపొస్తల కార్యం 6వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. 8వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక సువార్తికుడుగా అతని సువార్త పరిచర్యలో ఎలా ఉన్నాడో అది మనం అధ్యయనం చేస్తాము. అపొస్తల కార్యాలు 21వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు అతని జీవితం సువార్తికుడుగానే ముగిసిపోయింది అనే మాట మనం అర్థం చేసుకుంటాం. కనుక అటువంటి ఆయన జీవితంలోంచి ఒక మాదిరి గల ఆత్మల సంపాదకుడు అనే పాఠాన్ని మనం ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. కనుక జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. పరిచారకుడుగా తన సేవా జీవితాన్ని ఆరంభించి సువార్తికునుగా తన జీవితాన్ని కొనసాగించి సువార్తికునుగానే తన జీవితాన్ని ఆయన ముగించుకున్నాడు. ఇక్కడ సువార్తికుడు లేక సువార్త చేసే పనిలో ఉన్న సువార్తికుడు అనే ఈ మాట, ఇది ఒక వృత్తి కాదు, ఇది ఒక ఉద్యోగం కాదు, ఇది భారం. సువార్త చేయటం ఇది ఉద్యోగం అయితే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, తర్వాత దానికి ఏదో జీతం వస్తుంది అని అనుకుంటాము. కానీ సువార్త పని ప్రిలర్ అలాంటిది కాదు. ఇది ఒక వ్యక్తి యొక్క భారమును బట్టి సమయం అనక అసమయం అనక సువార్తికుని పని చేయాలి. దీనికి జీతం సువార్త చేయటమే, సువార్తికునికి జీతం సువార్త చేయటమే అనే విషయం మనం గమనించాలి. కనుక వినండి, ఇప్పుడు ఈ ఫిలిప్పు సువార్తికుడుగా అది ఒక ప్రొఫెషన్ కాదు గాని అది ఒక ప్యాషన్ అన్నట్టుగా తన జీవితంలో మనం చూస్తాం. అందుకే అన్నాను, సువార్తికుడు అనే మాట వృత్తి కాదు, ఇది భారం అనే మాట. కనుక అటువంటి భారము కలిగిన సువార్తికుడుగా తన సువార్త జీవితాన్ని అతను కొనసాగించి సువార్తికుడుగానే ముగిశాడు. ఈయన గురించి మనం లోపలికి వెళ్లే ముందు మరో సంగతి చెప్పాలి. అదేంటంటే సువార్తికునుగా ఆయన చాలా గొప్ప వరము కలిగిన వాడు. ఎట్లంటారా, సమరయ పట్టణంలో వేల మంది మనుషుల ముందు నిలబడి సువార్తను చెప్పి వారిని రక్షణలోకి నడిపించగలడు. అదే సమయంలో గాజా ఎడారిలో ఒక వ్యక్తి కూడా సువార్తను చెప్పి అతన్ని రక్షణలోనికి నడిపించగలడు. కనుక వేల మందితో మాట్లాడడం ఆయనకు చేతనగును, చివరికి ఒంటరివానిగా మాట్లాడడం కూడా, ఒక ఒంటరివానితో మాట్లాడడం కూడా ఆయనకు చేతనగును. ఇంకొక విషయం కూడా చెప్తాను, సమరయ పట్టణంలో సేవ చేసినటువంటి వాడు గాజా ఎడారిలో కూడా ఆయన సేవ చేయగలిగాడు. ఆయన పట్టణాల్లో మాత్రమే కాదు ఎడారిలో కూడా పనిచేయగలడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, కొంతమంది సేవకుల యొక్క జీవితాల్లోనికి తొంగి చూసినప్పుడు మేము ఎక్కువ మంది ఉంటే మాట్లాడగలము, మేము తక్కువ మందితో అయితే మాట్లాడలేము అనేటువంటి ఒక వెనుకబాటుతనం కొంతమంది సేవకుల్లో ఉంటుంది. ఆ ఒకడికి ఏం చెప్తామండి అనుకుంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, అది సరైనటువంటి ధోరణి అయితే కానీ కాదు. అలాగనే మరికొంతమంది, మేము పట్టణాల్లో పనిచేయగలిగిన వాళ్ళమండి, మేము చిన్న చిన్న గ్రామాల్లో ఏం పని చేస్తాం, మేము చాలా హై ఇంటలెక్చువల్ క్యాలిబర్ కలిగిన వాళ్ళం, మేము చదువుకున్న చదువు ఎక్కువ, మాకు తెలిసిన వేదాంతం ఎక్కువ, మేము మా లాంటి వాళ్ళ పట్టణాల్లో పనిచేస్తే మేము చాలా చేసేయగలుగుతాము, మేము పల్లెటూరుల్లో ఉండేటువంటి వారికి మేము అంత సూటు కాము అని ప్రియులారా వినండి. వారు పట్టణాల మీద మనసును కేంద్రీకరించి పనిచేస్తూ పల్లెటూరు వారి దగ్గర మాట్లాడడం గాని, వారి పిలిస్తే వారితో కలిసి వెళ్లడానికి గాని మనసు లేని సేవకులు కూడా నేడు మన క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. సరే వెళ్ళని వారు, వారిని నేనే తప్పుపడుతున్నానని మీరు అనుకోకండి, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం, అది దేవుని నడిపింపుతో చేస్తున్నారో లేక వాళ్ళ శరీర సంబంధమైన సుఖభోగాల కొరకు చేస్తున్నారో దేవుడే దానికి తీర్పరే గాని మనం తీర్పు తీర్చుకోవాల్సిన పని లేదు. అయితే ఒక మాట, ఇక్కడ ఫిలిప్ మాత్రం ఆయన పట్టణాల్లో పనిచేయగలడు, ఆయన ఎడారిలో కూడా పనిచేయగలడు, వేల సంఖ్యలో ఉన్న ప్రజల ముందు మాట్లాడగలడు, ఒక ఒంటరి వ్యక్తితో కూడా మాట్లాడగలడు. అటువంటి గొప్ప వరం కలిగినటువంటి దేవుని సేవకునిగా ఫిలిప్ జీవితం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వినండి, పరిచారకునిగా జీవితాన్ని ఆరంభించి సువార్తికునిగా జీవితాన్ని కొనసాగించి తన జీవిత ముగింపు సువార్తికునగానే ముగించుకున్నాడు. ఈ సువార్తను చేయటం అనే పని ఒక వృత్తి, ఒక ఉద్యోగం అన్నట్టుగా కాకుండా అది ఒక భారముగా తాను చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి సువార్తికుడు, ఇలాంటి ఆత్మల సంపాదకుడు నీకు నాకు మనందరికీ నిజంగా గొప్ప మాదిరి గల ఆత్మల సంపాదకుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాదిరులు మన ముందుకు లేఖనాల్లోంచి వచ్చినప్పుడు వారి మాదిరిని అనుసరించడం, వారి మాదిరి తీసుకోవడం, ఎక్కడ మనం అలాంటి మాదిరిలో లేమో అది తెలుసుకుని పశ్చాత్తాపడి సరిదిద్దుకుని మన ముందున్నటువంటి భవిష్యత్తులోనికి అర్థవంతమైన రీతిలో పరిచర్యలో అడుగులు వేయటం మనకెంతైనా క్షేమకరం. రండి ప్రియులారా, ఇప్పుడు ఈ ఫిలిప్పు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, అపోస్తలులలో ఉన్న ఫిలిప్పు యెరూషలేములోనే ఉండిపోయాడు. స్టెఫన్ విషయంలో శ్రమ కలిగిన తర్వాత అపోస్తలందరూ యెరూషలేములోనే ఉండిపోయారు, మిగిలిన వారు చెదిరిపోయారు అని మనం చూస్తాం. చూడండి, చదువుతాను అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమనకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి అని మనం చూస్తాం. అపోస్తలందరూ యెరూషలేములోనే ఉండిపోయారు, మిగిలిన వారు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినటువంటి వారిలో ఫిలిప్పు ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అనే మాట మనం చూస్తాం. కనుక ప్రియులారా, అపోస్తలందరూ యెరూషలేములో ఉండిపోయారు, మిగిలిన వారు చెదిరిపోగా ఆ చెదిరిపోయినటువంటి వారిలో ఉన్న ఈ ఫిలిప్పు, ఈయన పరిచారకుడు, తరువాత సువార్తికుడు, తన జీవితాన్ని సువార్తకుడుగానే ముగించుకున్నవాడు, ఆయన మనకు మాదిరి కలిగిన ఆత్మల సంపాదకుడు అని మనము ఆయన గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. రండి, ఆయన గురించి మొదటి సంగతి నేను మీకు చెప్పే ముందు ఒక వచనం చదువుతున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అని చదువుతాం. మళ్ళీ 29వ వచనం చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను అని మనం చూస్తాం. ఇక్కడ రెండు పదాలు మీరు దయతో గమనిస్తే ఒక ఆలోచన మనకి దొరుకుతుంది. ఆలోచన ఏమిటి అంటే, సువార్తికుడు, ఆత్మల సంపాదకుడైన ఈ ఫిలిప్పు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వాడు, దేవునికి చాలా క్లోజ్ టచ్ లో ఉన్నటువంటి వాడు. అందుచేత దేవుడు, వినండి ప్రియులారా, తన దూత ద్వారా, తన ఆత్మ ద్వారా ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉండగా ఆ స్వరమును ఫిలిప్పు పసిగట్టి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, దీనికి లోబడవలసిందే అని ఆయన తెలుసుకోగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా వినండి, ఈ ఆత్మల సంపాదకుడైన ఫిలిప్పు దగ్గర కనబడిన ఒక మంచి ఆధ్యాత్మిక మెట్టు అదేమిటి అంటే, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడం.
ప్రియులారా, ఇది ఎప్పుడూ మన జీవితంలో అది మనం గట్టిగా అనుసరించవలసిన, ఈ అనుభవాన్ని గట్టిగా చేపట్టవలసినటువంటి విషయం. దేవునితో సన్నిహితమైన బంధం అది ఉన్నప్పుడు ఆయన స్వరము మనం చక్కగా వినగలుగుతాము. ప్రియులారా, యెషయా గ్రంథం 6:8 నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవరి పోవుదురు అనే మాట ఆనాడు యెషయా ఎంత స్పష్టంగా వినగలిగినాడండి. అలా అతను వినగలగడానికి గల కారణం అతను దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడమే కదా. అలాగనే ప్రియులారా, మనం ఏలియా జీవితాన్ని కూడా మనం చూస్తాం. రాజులు 1 ప్రియులారా ఆ 19 మనం గమనిస్తే ఏలియా కూడా దేవుని యొక్క స్వరాన్ని చాలా చక్కగా వినగలిగినాడు, చాలా బాగా వినగలిగినాడు. చదువుతాను చూడండి, రాజులు 19:11 అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతట యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నా భిన్నములాయన గాని యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపమైన తరువాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను అనే మాట మనం చూస్తాం. దేవుడు మాట్లాడతాడు, వినండి ప్రియులారా. ఎవరైతే ఆయన సముఖమందు నిలిచుంటారో, ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారో, వారు ఆయన స్వరాన్ని వినగలుగుతారు. ఆనాడు ఏలియా వినగలిగాడు, అటు తరువాత యెషయా కూడా యెషయా గ్రంథం 6:8 ఆ దేవుని స్వరం వినగలిగినాడు. ఇక్కడ ఫిలిప్పును మనం చూస్తే దేవుడు తన దూత ద్వారా, తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్న ఆయన స్వరమును ఫిలిప్పు వినగలిగినాడు. అందుకు గల కారణం దేవుని సముఖమందు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడమే. దీన్ని ఇంటిమసీ అని అంటారు, ఇంటిమసీ విత్ గాడ్. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, దేవునితో ఆ సన్నిహితమైన సంబంధం అది కలిగి ఉండడం, అది ప్రియుల, అది ఒక అభ్యాసం, అది ఒక అభ్యాసం. ప్రియులారా, ఈ రోజున అభ్యాసంలో పడక ఇలా మీకు చెప్తాను, వినండి. మనుషులతో ఎక్కువ మందితో కూర్చొని మనుషులతో ముచ్చట్లు పెట్టుకోవడం మనం ఇష్టపడతాం, గాని దేవునితో ఒంటరిగా ఏకాంతంగా మన గది తలుపు వేసుకుని ఒంటరిగా దేవునితో కూర్చోవడానికి మన మనసుకు మనస్కరించదు. మన ప్రజల మనుషులు అన్నట్టు, వారి మధ్య ఉంటేనే మనకు బాగుంది అన్నట్టుగా మనకు అలాంటి భావతృప్తి మనకు ఉంటుంది. ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా దేవుని దగ్గర కూర్చునేటువంటి అలవాట్లు ప్రియులారు, అవి మనకు చాలా తక్కువ. అందుచేతనే ఈ రోజున దేవుని స్వరం వినే అలవాట్లు మనకు లోపించాయి. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, దేవుని చిత్తం మాకు అర్థం కావడం లేదండి, ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదండి అంటుంటారు. దానికి గల కారణం ఏంటంటే, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని ఇతను కొనసాగించుకోలేకపోతున్నాడు. ఇతని మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుందన్నమాట. ఇతను మనుషుల మధ్యలో మనుషుల యొక్క సమస్యలు, చింత ఇవన్నీ తన మనసులో పెట్టుకున్న కారణం చేత దేవునితో సన్నిహితమైన ఆ బంధాన్ని అతను కలిగలేకపోతున్నాడు అని ఇట్టే చెప్పేయచ్చు. ఏ రాత్రి వేళ మనకు ఒక మాదిరి గల సువార్తికుడు, ఒక ఆత్మల సంపాదకుడు ఈ రోజు మన ముందు ఉన్నాడు. అతని జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, అతను దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న కారణం చేత దేవుడు తన దూత ద్వారా ఇచ్చిన వర్తమానం, దేవుడు వినండి తన ఆత్మ ద్వారా ఇచ్చిన ఒక మాట, ఆ రోజున ఫిలిప్పు ఇది దేవుడే తనతో మాట్లాడుతున్నాడని అతను చక్కగా గ్రహించగలిగినాడు. అతని జీవితంలో కొన్ని మలుపులు ఆ మాట విన్న తరువాత జరిగింది. ప్రియులారా, ఇది మీ మనసులో ఉండనివ్వండి. ఈరోజు నీవు నేను మనమంతా ఇదొక ఉద్యోగం కాదండి, ఇది క్రైస్తవుని యొక్క జీవిత భారం, అందరిలో ఉండవలసిన ప్యాషన్ ఇది. నేను ఇదివరకే చెబుతూనే వస్తున్నాను ఈ ధ్యానాల్లో, ఇవన్నీ సువార్త చేయటం, ఆత్మలు సంపాదించడం అనేది ఇది సేవకులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది అందరూ చేయవలసినటువంటి పని అని. కనుక ప్రియమైన మిత్రులారా గమనించండి, ఈ రోజున దేవునితో సన్నిహితమైన ఆ సంబంధాన్ని కలిగి ఉండడానికి మనకు ఉన్న తపన ఎంత అన్నది మొదటి ప్రశ్న. సరే, ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే ఫిలిప్పు లాంటి అనుభవాన్ని ప్రభు ప్రసాదించినట్లుగా ఆయన పాదాల పట్టుకోవడం ఇది మనకు ఆశీర్వాదమని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. నెంబర్ టూ, రెండో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. రెండవ సంగతి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, వినండి. మళ్ళీ దేవుని యొక్క వాక్యములో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యాలు 8:26 యెరూషలేము నుండి గాజాకపు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అని ఉంది. మళ్ళీ 29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నువ్వు రథము దగ్గరికి పోయి అని దాన్ని కలుసుకొనమని చెప్పాను అని రాసి ఉంది. ఈ మాటలు మనకేమి నేర్పిస్తున్నాయి అంటే, ప్రియులారా వినండి, ఫిలిప్పు దేవునికి అందుబాటులో ఉన్నాడు. మనం ఈ ధ్యానాల్లో చాలా సార్లు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి మన ఎబిలిటీస్ తో సంబంధం లేదు, మన అవైలబిలిటీ చాలా ప్రాముఖ్యం. దేవునికి మన సామర్థ్యంతో పని లేదు, మనం దేవునికి అందుబాటులోనికి రావడం చాలా ప్రాముఖ్యం. ఎవరు అందుబాటులోనికి వస్తారో ఆ వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. ప్రియులారా మీరు గమనించండి, ఇప్పుడు ఫిలిప్పుతో దేవుడు ఆ మాట చెప్పగానే ఫిలిప్పు దగ్గర కనబడుతున్నది ఏంటో తెలుసా? నేను సిద్ధముగా ఉన్నానని అతను వెళ్లిపోవడమే చూస్తాం. చూడండి 26 ఆ గాజాకపు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. మళ్ళీ 29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు దగ్గరకు పోయి దాన్ని కలుసు, రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. ఫిలిప్పు రథము దగ్గర పరిగెత్తుకుని పోయి, దేవుడు చెప్పాడు తాను చేసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే దేవునికి అతను అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఆత్మల సంపాదకులు దేవునికి అందుబాటులో ఉండాలి, ఆయన వాడుకోవడానికి అందుబాటులోనికి రావాలి. ప్రియులారా వినండి, అలాంటి వారు దేనికైనా సిద్ధమే అనేటువంటి మనసుతో ఉంటారు. వాస్తవానికి ప్రియులారా, పట్టణములో సమరయలో గొప్ప సేవ జరుగుతుంది. ఆ సేవ వలన వినండి గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఇప్పుడు దేవుడేమో ఈ పట్టణాన్ని వదిలేమంటున్నాడు, అరణ్యములో ఆ ఎడారిలోకి వెళ్ళమంటున్నాడు, గాజ ఎడారిలోనికి వెళ్ళమంటున్నాడు. ఇక్కడేమో కొన్ని వేల మంది మనుషుల మధ్య సేవ చేస్తున్నాడు, ఇప్పుడేమో దేవుడు ఒక వ్యక్తి దగ్గరకే వెళ్ళమంటున్నాడు. ఈ ప్రజల మధ్య జరుగుతున్నటువంటి సేవకు ఫిలిప్పుకు భలే పేరు వస్తుంది, కానీ ఒక్కడతో చేస్తున్న పనికి పెద్ద పేరు రాకపోవచ్చు, కానీ దేవుడు అక్కడికే వెళ్ళమంటున్నాడు. ఈ ప్రజల మధ్య అనేకుల చేత ఫిలిప్పు గుర్తించబడుతున్నాడు, కానీ ఎడారులోకి వెళ్లి పనిచేస్తే అంత పెద్ద గుర్తింపు ఏమీ అక్కడ ఉండదు. కానీ ప్రియులారా, ఈ ఫిలిప్పు దగ్గర ఎందుకు అనే మాట గాని, ఎలా ఎందుకు మీరు పంపిస్తున్నారనే మాట గాని, ఒక్క ప్రశ్న అతని దగ్గర లేకపోవడం ఇది నాకేమి నేర్పిస్తుందో తెలుసా? ఆయన దేనికైనా సిద్ధపడే మనుషులు. హీ వాజ్ రెడీ టు గో ఎనీవేర్, ఈజ్ రెడీ టు ఎనీథింగ్. దేవుడు చెప్పాలే గాని ఎక్కడికైనా వెళ్తాడు, దేవుడు చెప్పాలే గాని ఏదన్నా చేస్తాడు, దేవుడు చెప్పాలే గాని ఏదన్నా త్యాగం చేస్తాడు. ఇది ఒక మంచి ఆత్మల సంపాదకునికి, క్రైస్తవునికి ఉండవలసిన తెగువ. దేవుడే చెప్పాలి గాని ఎక్కడికైనా వెళ్ళిపోతానండి, దేవుడే చెప్పాలే గాని నేను ఎంత దూరమన్నా ప్రయాణం చేస్తానండి, దేవుడు చెప్పాలే గాని ఏదన్నా త్యాగం చేస్తానండి అనేటువంటి ప్రియులారా ఆ మనసు వచ్చినప్పుడు అర్థమేంటో తెలిసి మనం దేవునికి అందుబాటులోకి వచ్చామని అర్థం. అలా దేవునికి అందుబాటులో ఉన్నటువంటి వారిని దేవుడు పంపే తీరు చూపిస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా వారి వల్ల ఎంత గొప్ప పని జరిగిందో. దేవుడు మోషేని పిలిచి, నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళాలి అన్నాడు. ఫరో ఎదుటికి వెళ్ళడానికి అతని దగ్గర అంగవైకల్యమే ఉంది. ఏమిటి అతని అంగవైకల్యం అంటే, నోటి మంచు కలిగిన వాడు. అతని దగ్గర డిఫార్మిటీ అది, అతని దగ్గర ఉన్నటువంటి అంగవైకల్యం అది. మాట నేర్పరి కాదు, మాట్లాడడం రాదు, కానీ దేవుడు పంపాడు. సరే, మోషే కొన్ని మాటలు చెప్పిన దేవునితో చివరికి దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి అందుబాటులోకి వచ్చాడు. 430 బానిసలుగా ఉన్నటువంటి వారు విడుదల పొందడానికి కారణమైంది. ప్రియులారా వినండి, ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళి ఆహాబును కలుసుకో అన్నాడు. ఆహాబ్ ఏమైనా సన్మానాలు చేస్తాడా? ఆహాబ్ ఏమైనా సింహాసనాలు ఎక్కిస్తాడా? ఆహాబుకు దొరికితే చంపేస్తాడు. కాని ప్రియులారా, అక్కడ ప్రమాదమే ఉంది కాని దేవుడు వెళ్ళమంటున్నాడు. కనుక ఏలియా వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి అందుబాటులో ఉన్నాడు గనక. దేవునికి అందుబాటులో ఉన్నవారు ప్రియమైన స్నేహితులారా, వారు సాకులు చెప్పో, ప్రశ్నలు వేసో, లేక సంజాయిషీలు కోరో, వినండి ప్రియులారా, దేవునికి దూరంగా వారు అడుగులు పడవు, దేవునికి లొంగిపోతారు దేవునికి అందుబాటులో ఉన్నటువంటి వారు. అలాగనే దేవుడు ఒకసారి పౌలు బర్నబాల విషయమై అంత్యోకే సంఘంతో చెప్పాడు, ఇగో నేను వీరిద్దరినీ కూడా నేను సువార్త పరిచర్య కొరకు నేను ప్రత్యేకపరిచాను, మీరు ప్రత్యేకపరిచవాలని పంపించండి అని. అంటే అంత్యోకేలో మంచి స్థితిగతులు అనుభవిస్తున్నటువంటి, వినండి, పౌలు బర్నబాలు వారు సువార్త ప్రయాణం చేయవలసి వచ్చింది. వాళ్ళు ఏమీ ప్రశ్నించలేదు, అంత్యోగ సంఘం కూడా దేవుని ప్రశ్నించలేదు. వీరి కారణం ఏంటో తెలుసా? వీరు దేవునికి అందుబాటులో ఉన్నవారు. ఇప్పుడు సమరయ పట్టణాన్ని విడిచిపెట్టు, నువ్వు గాజేడారిలోనికి వెళ్ళు, మనుషుల మధ్యలోంచి బయటకు వచ్చే ఒక మనిషి దగ్గరికి నీవు వెళ్ళు, నువ్వు చేసే పరిచర్యకు నీకు ఇక్కడ గుర్తింపు ఉంది కానీ గుర్తింపు లేని చోటుకు వెళ్ళు అంటే, ఫిలిప్ అలాగ వెళ్ళిపోవడంలో మీరు నేను నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటనంటే, వినండి, ఒక మంచి ఆత్మల సంపాదకుడు, వినండి ప్రియమైన స్నేహితులారా, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడంతో పాటు దేవునికి అందుబాటులో ఉండి బ్రతుకుతాడు. ఇది మీరు గమనించాలి. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. మూడవ సంగతి ఏమనంటే, వినండి, ఇది కూడా అలాంటి సిమిలర్ ఐడియా గాని చెప్పుకోక తప్పదు. ఇప్పుడు చదువుతాను చూడండి, అదే అపొస్తల కార్యాలు 8:26-29 దేవదూత ఏమన్నాడో తెలుసా? నీవు లేచి ఎరైజ్ అన్నాడు. ఎరైజ్ అంటే ఏం చేసిన పని ఏంటి? అదే 26 చివరిలో చదివితే అతడు లేచి వెళ్ళెను అని మనం చదువుతాం. 29 ఆ రథము దగ్గరకు పోయి అన్నాడు. ఈ 30 చూడండి, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అని ఉంది. ఫిలిప్పు ఆ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. లేవయ్య అంటే లేచాడు, వెళ్ళవయ్య అంటే పరిగెత్తుకునే వెళుతున్నాడు. ప్రియులారా, ఇది నాకేమి నేర్పిస్తుంది అని అంటే, ఇదివరకు ఈ ధ్యానాల్లో చాలాసార్లు మనం నేర్చుకున్న మాట అదేమిటో తెలుసా ప్రియులారా? ప్రశ్నించని విధేయత. ఒక మంచి ఆత్మల సంపాదకునికి ఉండవలసిన ఒక అనుభవం ప్రశ్నించని విధేయత. ఇలా మీ జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. అక్కడ ఫిలిప్పు దేవుణ్ణి ప్రశ్నించి లేక దేవునితో వాదన పెట్టుకుని నేనెందుకు లేచి వెళ్ళాలి, లేకపోతే నేనెందుకు పరిగెత్తుకుని వెళ్ళాలి అని ఉంటే, వాదన పెట్టుకుని ఉంటే ఆలస్యమైతే ఏం జరిగేదో చెప్తాను, వినండి. ఇప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్లేసరికి ప్రియులారా, ఆ నపుంసకుడైనటువంటి ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద ఉన్న ఆ ఆర్థిక శాఖ మంత్రి ఆయన యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్లకుండా వా సాకులు చెప్పుకుంటా, వాదనలు చేసుకుంటా, ఎవడు సనుక్కుంటా, గునుక్కుంటా ఆయన నిదానంగా వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు ఐథియోపియుడైనటువంటి ఆ నపుంసకుడు, వినండి ప్రియులారా, అతను యెషయా గ్రంథం 59:60 చదువుకునే దగ్గర వెళితే రైట్ సువార్త, సరైన సువార్త సరైన సమయంలో చెప్పగలిగుండేవాడు కాదు. దేవుడు పరిగెత్తుకుని మేము వెళ్ళమన్నాడు అనంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఇప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్లే సమయానికి అతను కరెక్ట్ గా యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు. దానివల్ల సువార్త పని చాలా చక్కగా తేలికైంది ప్రియులారా. అందుకు దేవుడు పరిగెత్తుకుని వెళ్ళమన్నాడు. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒకవేళ ఇవ్వండి ఫిలిప్పు నిలబడి, ఏమయ్యా వాడేమో నపుంసకుడు, దానితో పాటు వాతగాడేమో ఒకవేళ బ్లాక్ మ్యాన్, ఆయన ఐథియోపియుడు, మరొక బ్లాక్ మ్యాన్ నేను పంపించుకోరాదా, ఇక్కడ నేను చాలా బాగున్నాను అని ప్రశ్నించి వాతలు పెట్టుకుని ఆగిపోయి ఉంటే, వినండి ప్రియులారా, ఒక వ్యక్తినే కోల్పోయి ఉండేవాడు. మీకు విడ్డూరం తెలుసా? ఆ వ్యక్తి వలన ఇథియోపియా దేశం సువార్తతో నింపబడ్డానికి కారణమైంది. రండి, ఈ రాత్రి వేళ ఆత్మల సంపాదకునికి ఉండవలసిన ఒక మంచి గుణం ఏంటో తెలుసా ప్రియులారా? వినండి,
ఇవాడ ప్రశ్నించని విధేయత.
అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. అదే లేఖన భాగాల్లో మనం చాలా సార్లు దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఈ శీర్షికలో. సరే రండి, నాలుగో సంగతి చెప్తాను. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండి, దేవునికి అందుబాటులో ఉండి, దేవుని ఎదుట ప్రశ్నించని విధేయత చూపిన వాడు మరొక అనుభవంలో ఉన్నాడు. అదేంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ప్రియులారా. ఏంటట, 32 వచనం నుండి చదువుతున్నాను. అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గుర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను, ఆయన దీనత్వమున బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది అని ఆ మాటలు చదువుతున్నాడు. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలపమని ఫిలిప్పును అడగగా, ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతను సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రియులారా, ఏమిటో తెలుసా? మంచి ఆత్మల సంపాదకునికి, ఒక మాదిరిగల ఆత్మల సంపాదకునికి ఉన్న ఒక మంచి గుణం ఏంటో తెలుసా ప్రియులారా? వాక్యమును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. దేవుని వాక్యమును ఉపయోగించుకునే తీరు తెలుసు. చూడండి, అతను యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతాడని ఫిలిప్పేమి కలగనలేదు. కానీ ఫిలిప్ వచ్చేపాటికి యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతుంటే అందులో ఒక గొర్రెపిల్ల ప్రస్తావన ఉంటే ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రియులారా అతని సువార్తను చెప్తున్నాడు. కనుక మంచి ఆత్మను సంపాదకుడికి, సంపాదకురాలికి ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుని వాక్యమును ఉపయోగించుకునే తీరు రావాలి. ఇలా జ్ఞాపకం చేస్తాను. ఆర్ఏ టొర్రి అనే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, వినండి, ఆత్మల సంపాదకులు దేవుని వాక్యాన్ని వాడుకునేటువంటి విధానములోనట వాక్యమును చూపించి మనుషులకు నువ్వు రక్షించబడవలసిన అవసరతలో ఉన్నావు అని చెప్పగలగాలట. అలాగనే దేవుని వాక్యమును చూపించి ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్పడం రావాలట. మళ్ళీ దేవుని వాక్యమునే చూపించి ఆ రక్షకుణ్ణి నీ రక్షకునిగా చేసుకోవడం ఎలాగో చూపించడం రావాలట. మళ్ళీ 3 మాటలు వినండి, లేఖనాలు చూపించి నువ్వు రక్షించబడవలసిన అవసరతలో ఉన్నావు అని చెప్పగలగాలి. దేవుని లేఖనాన్ని చూపించి ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే అని చెప్పగలగాలి. మళ్ళీ లేఖనాలు చూపించి ఆ రక్షకుడు నీకు రక్షకుడుగా ఉండాలి అని చెప్పగలగాలి. అప్పుడే దేవుని వాక్యమును సరిగా ఉపయోగించుకోవడం మనకు వచ్చిందని లెక్క. లేకపోతే అవతల వారి యొక్క పరిస్థితి ఒకటి మనం చెప్పింది. ఒకటైతే వినడు ప్రియులారా, అవి సమన్వయంకు రావు, అవి కనెక్ట్ అవ్వు. మనం నిజముగా దేవునికి సమీపంగా ఉండి, దేవునికి అందుబాటులో ఉండి, ప్రియమైన స్నేహితులారా, దేవునికి ప్రశ్నించని విధే చేత దేవునికి లొంగిపోతే వినడు. దేవుని వాక్యమును ఉపయోగించుకోవడం ఎట్లనో ఆయన నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. మనం సంఘ చరిత్రలోను కొంతమంది సాక్ష్యాలు కూడా వింటున్నప్పుడు ప్రియులారా వినండి, వారు రక్షించబడ్డానికి కారణం ఒక చిన్న మాటేనట. పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు ఒక వ్యక్తి రక్షించబడ్డానికి. ప్రియులారా వినండి, ఈ రోజున మనం ఏమనుకుంటామంటే పెద్ద ప్రసంగం చేస్తే మనిషి మారతాడని. లేదు ప్రియులారా, ఆ ప్రసంగం అంతట్లో ఏదో ఒక మాట ఆ మనిషికి తగిలితే వినండి మిత్రులారా, వాడి జీవితంలో మార్పు అది ఉపయోగపడుతుంది. కనుక ఆ ఒక్క మాటలో వాడు రక్షించబడవలసిన అవసరతలో ఉన్నాడని, ఆ రక్షణ యేసుక్రీస్తులోనే ఉందని, ఆ యేసుక్రీస్తు వాడికి రక్షకుడు అవ్వడం అది అవసరమని దేవుని లేఖనాలు చూపించి వాటిని వాడుకొని చెప్పడం రాకపోతే మనం ఎలాగున మంచి ఆత్మల సంపాదకులం అవుతాము? ఈ రోజున కొంతమంది ఆత్మల సంపాదన పని ఇష్టమే గాని వారు మాట్లాడుతుంటున్నప్పుడు ప్రియులారా, అయితే దేవుని నమ్మితే వచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు. లేదంటారా ఇవ్వండి, వారి నైతిక జీవితాన్ని గురించి, వారి పాపాన్ని గురించి వాళ్ళు ఒప్పించేయడం కొరకు ఊరికే వాళ్ళ పాపాల గురించి ఎక్కువగా మాట్లాడతారు. లేకపోతే దేవుని నమ్మితే నీకేదో గొప్ప భవిష్యత్తు కలిగిస్తుందని వాళ్ళు ఆశలు పుట్టడం కొరకు ఇవన్నీ కొన్ని మాటలు మాట్లాడతారు గాని వినడు రక్షకుని రక్షణకు అవసరత ఏదో వాడికి చెప్పరు. రక్షకుడు ఎవరో వాళ్ళకి వివరించరు. ఆ రక్షకుడు వారికి రక్షకుడు అవ్వడం ఎట్లనో అది వివరించక మన వాక్యమును వాడుకోవడం రాకనే మనం చాలా మందిని కోల్పోయాం ఈ రోజున. ప్రియమైన స్నేహితులారా ఆలకించండి, ఈ రోజున సువార్త చెప్పే ప్రక్రియలో దేవుని వాక్యమును వాడుకోవటం ఇది మనకు చేతనవ్వాలి. ఇది దేవుడు కృపను మనకు ప్రసాదించాలి. ఇది ఎవరికి దొరుకుతుందంటే పైన చెప్పారు కదా మూడు అనుభవాలు, దేవునికి సమీపంగా ఉంటూ దేవునికి అందుబాటులో ఉంటూ దేవునికి ప్రశ్నించకుండా విధేయత చూపిస్తే దేవుని వాక్యం వాడుకోవడం ఆయనే మనకు నేర్పిస్తాడు. సమయోచితమైన మాట వస్తుంది, సామెతల గ్రంథం ఉంటుంది కదా, సమయోచితమైన మాట వెండి పల్లెములో పెట్టబడిన ముత్యములా ఉంటుందట, టైమ్లీ వర్డ్. ప్రియులారా ఈ రోజున అవతల వ్యక్తి ఏంటో మనకు తెలియకపోవచ్చు, ఒక చక్కని వాక్యములో నుంచి వినండి ప్రియులారా, సమయోచితమైన మాట మనం ఇవ్వగలిగితే ఆ మాట ఆ మనిషిని పట్టుకుంటుంది, ఆ మాట చాలు వాడు రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. మనకు తెలిసిన ఏమంటే బైబిల్ కథలన్నీ మనమే వివరించే కర్లా, మనకు తెలిసిన సత్యాలన్నీ వాడి మీద ఏమి కుమ్మరించాల్సినటువంటి పని లేదు. కానీ వినండి, మన సమయోచితమైన ఆ మాటలు అందించడం ఇది మనకు చేత కావాలి. ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలని నేను ప్రేమతో మీ సహోదరుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఫిలిప్పు దగ్గర ఈ మంచి అనుభవం ఉంది. నాలుగు చెప్పారు, ఐదు సంగతి చెప్తాను వినండి. మళ్ళీ అపొస్తల కార్యాలు మీరు 8వ అధ్యాయం దగ్గరికి వచ్చి చూస్తే ప్రియులారా చూడండి, ఈ 5వ వచనం చదువుతున్నాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములు అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. అసలు ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు ఎవరిని చూపించే అలవాటు ఉందనంటే యేసును చూపించే అలవాటు ఉంది. ఒక మంచి ఆత్మల సంపాదకుడు తన జీవితంలో తన సేవలో తను చేసేదేంటో తెలుసా, యేసును బాగా చూపిస్తాడు. ఇది వరకు పోని ఫిలిప్పు పరిచర్య చూడండి చూపిస్తాను. అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం నేను 4-5 వచనాలు చదువుతున్నాను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. క్రీస్తును వారికి ప్రకటించుచుండెను, యేసును గూర్చిన సువార్త ప్రకటించుచుండెను. ఆలకించండి ప్రియమైన స్నేహితులారా, బహుశా ఈయనకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ వచనం ఫిలిప్పుకు తెలిసిందేమో అనిపిస్తుంది నాకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం, క్షమించండి, మీ కొరకు చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. 32వ వచనం, ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును అన్న తర్వాత నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఆయన ఆకర్షించుకుంటాడు ఆయన పైకెత్తడం చేతనైనప్పుడు. ఈ రోజున ఫిలిప్పు చేస్తున్న పనేటో తెలుసా, సమరయ పట్టణంలో వినండి యేసును ప్రకటిస్తున్నాడు. ఎక్కడేమో గాజే ఎడారిలో వినండి ఆ రథం మీద కూర్చొని ఆ నపుంసకుడు ఇథియోపియా దేశపు ఖజానా మీద అధికారికి యేసును గురించే ప్రకటిస్తున్నాడు. బాబు ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు సుమా, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. రోమీల చేత అతను శిలువ మరణం వేయించబడ్డాడు, యూదుల చేత తప్పుడు నేరాలు మోపబడ్డాయి అతని మీద, అతను శిలువలో మరణించాడు, మూడో దినం తిరిగి లేచాడు, ఆయన మనుషులకు పాపక్షమాపణ తెచ్చాడు, ఆయన నమ్మినటువంటి వారికి రక్షణ దొరుకుతుందని యేసునే ప్రకటించాడు. కనుకనే వినండి ప్రియులారు, వారు ఆకర్షించబడ్డారు, క్రీస్తు వారిని ఆకర్షించుకున్నాడు. ఈ రోజున ప్రియులార యేసును పైకెత్తడం ఇది మనకు చేతనవ్వాలి. మన బోధల నిండా యేసు ఉంటే వినండి ప్రియులారా, మన బోధల నిండా యేసు ఉంటే వినండి ప్రియులారా, మన జీవితం నిండా దేవుని వాక్యము నెరవేర్పు ఉంటే వినండి ప్రియులమైన స్నేహితులారా, ఇవన్నీ ఎందుకు దేవుని పని జరగదు మన ద్వారా? మన జీవితం ద్వారా దేవుని పని జరగకపోవడానికి గల కారణం, మన బ్రతుకు నిండా దేవుని వాక్యము ప్రభావం కనబడదు, మన ప్రసంగాల నిండా లేక మన బోధన నిండా యేసు కనబడదు. అందుకనే ప్రియులారా మనం శూన్యమైపోతున్నాం. మన పని వినడి ప్రియులారా, అది బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మిగిలిపోతా ఉంది. అందుకే నేను అపొస్తలుడైన పౌలు అంటాడు, నా పరిచర్య అయితే ఇట్లా చేసుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు చదువుతాను చూడండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 2:2 నేను యేసు క్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటాను. ఇంకొకటి నాకు తెలియదు, ఇంకొకటి నేను ఎరగను, ఇంకొకటి నేను చెప్పను. నేను చెప్పిందంతా ఒకటే, నేను ఎరిగిందంతా ఒకటి. అదేంటో తెలుసా? సిలువ వేయబడిన యేసు క్రీస్తునే నేను ఎరుగుదును, ఆ యేసు క్రీస్తునే మీకు ప్రకటిస్తున్నాను. ఫిలిప్పు వలన సమరయిల ఉద్యమానికి కారణం, ఫిలిప్పు వలన గాజా ఎడారిలో ఒక వ్యక్తి యొక్క మార్పుకు కారణం అతను యేసు క్రీస్తునే ప్రకటించాడు. ఆత్మల సంపాదన పనిలో ఉన్న మిత్రులారా, నేర్చుకుందాం ఈ సత్యాన్ని, నేర్చుకుందాం ఈ సత్యాన్ని. యేసును ప్రకటించడం, వినండి ప్రియులారా, యేసును మాత్రమే, ఆయన గురించి మాత్రమే మాట్లాడడం, ఇది మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది అని ప్రేమతో మీ సహోదరునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మరో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పు దగ్గరున్న మరో అనుభవం ఏంటో తెలుసా ప్రియులారా? అతను నిరుత్సాహాన్ని జయించినటువంటి వాడు. ఆయనకు నిరుత్సాహం వచ్చిందా? అవును, వస్తుంది, వచ్చింది. అంత బాగా సేవ చేశాడు కదండి, దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవునికి అందుబాటులో ఉన్నాడు, దేవునికి ప్రశ్నించని విధేయత కనపరిచినాడు, దేవుని వాక్యం వాడుకోవడం బాగా తెలిసిన వాడు, యేసు క్రీస్తును మాత్రమే ప్రకటించిన వాడు. ఇలాంటి వ్యక్తి యొక్క సేవలో నిరుత్సాహం వస్తుందా అంటే అవును, వస్తుంది ప్రియులారా, వచ్చింది కూడా. ఆయన సమరయ పట్టణంలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయనకు బాప్తీసం ఇచ్చాడు. చూడండి, చదువుతున్నాను అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చదువుతున్నాను మీ ప్రియులారా, 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అయితే సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను ఒక అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నుండెను. చూస్తున్నారా, ఫిలిప్పు చాలా గొప్ప సేవ చేసి నమ్మిన వారందరికీ బాప్తిసమిస్తున్నాడు. అందులో సీమోను అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడో మీకు తెలుసు, వాడు లోగడ, వాడు గారిడీ చేసుకునేటువంటి వాడు. సరే, ఇప్పుడు ఫిలిప్పు యొక్క పరిచర్యను గురించి యెరూషలేము సంఘం విని అక్కడ నుంచి ప్రియులారా పేతురు యోహాన్లను పంపిస్తే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద చేతులుంచగా ఈ సమరయిన పరిశుద్ధాత్మను పొందుతున్నారు. ఆ పొందేటువంటి గడియలో ఏం జరిగిందో చదువుతాను. ఈ సీమోన్ అనేవాడు ఫిలిప్పు ద్వారా బాప్తిసం పొందినటువంటి వాడు, గొప్ప ఉజ్జీవములో యేసుప్రభు నమ్మిన వాడు, డబ్బులు పట్టుకుని వచ్చి పేతురు ముందు పెట్టి అంటున్నాడట. ఏమిటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ వరము నాకివ్వండి. చూడండి 19వ వచనం చదువుతాను. వారు ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా అధికారము నాకు ఇయ్యండి అని అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, అందుకు పేతురు 20వ వచనం, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీవెండి నీతో కూడా నశించునుగాక. 21వ వచనం, నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలిపంపులు లేవు. 22వ వచనం, కాబట్టి చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. 23వ వచనం, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ప్రియమైన స్నేహితులారా, వినండి ఈ వచనాలన్నీ సీమోన్లో మనం అప్లై చేసి చూస్తే చూడండి ఒక మాట ఏమన్నాడో చెప్తాను. అతని హృదయం దేవుని ఎదుట సరిగా లేదట, అతను చాలా చెడుతనములో ఉన్నాడట, అతను ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నాడట, హృదయ ఆలోచనలని చెడిపోయినాయట. అరే ఎవడండి ఈయన అంటే, ఫిలిప్పు పరిచర్యలో యేసుప్రభు నమ్మి ఫిలిప్పుతో బాప్తీసం పొందినటువంటి వాడు. ఇప్పుడు పేతురు యోహాన్లు ఉండేటువంటి గడియలో ఇప్పుడు సీమోనుకు పేతురు యోహాన్ల మధ్య జరుగుతున్న ఈ సంఘటన అంతా చూస్తున్న ఫిలిప్పు హృదయం ఎంత పగిలిపోయి ఉంటుందో మీరు ఊహించండి. అయ్యో, నా పరిచర్యలో రక్షించబడి నా పరిచర్యలో బాప్తీసం పొందిన వీడింటండి ఇట్లా తయారయ్యాడు, నా మినిస్ట్రీ అంతా పాడు చేశాడు కదండి, వాళ్ళు యెరూషలేము నుంచి వచ్చారు. వాళ్ళ దగ్గర వచ్చి వాడు దుష్టత్వాన్ని వెళ్ళగక్కాడు. వీడు వాళ్ళ ముందు వీడు చాలా దుర్నీతి బంధకాల్లో ఉన్నాడని పెద్ద అన్నయ్య చెప్పాడే, అయ్యో నా పరిచర్యలో చాలా నిరుత్సాహకరమైన పరిస్థితి వచ్చింది, ఎలాంటి వాడానా సేవలో. కొంతమంది అనుకుంటుంటారు ఒక మంచి సేవకుడు అన్న మీలాంటి వాళ్ళు సేవలో ఇలాంటి వాళ్ళు ఉంటారని అంటే, సేవ చేసినోడేమి దేవుడు కాదు, ఏమండి ఆ చెడిపోయినోడే అవడే దేవదూత అయ్యాడు. ప్రియులారా వినండి, మనం ఎంత జాగ్రత్తగా సేవ చేస్తున్నా మనుషులంగా మనకు కొంతమంది నచ్చకపోవచ్చు, లేకపోతే మనుషులంగా మనకు కొంతమంది అర్థం కాకపోవచ్చు, అవతల వాళ్ళు బలహీనులు కావచ్చు లేక మనం బలహీనులం కావచ్చు. అరే మీలాంటి వాళ్ళు సేవలో ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే, ఇవతలోడు సేవ చేస్తున్నాడు ఏమైనా దేవదూతనా? కాదే, వీడు నీలాంటి మనిషే. ఫిలిప్పు మామూలు మనిషే, సువార్త చెప్పాడు, నమ్మేనని వచ్చాడు, బాప్తిసం కావాలన్నాడు, బాప్తిసం ఇచ్చాడు, తను అంటి పెట్టుకుని ఉన్నాడు, సేవలో సహకరిస్తున్నాడు అనుకున్నాడు. కానీ వాడిలోనే దురాచరణలు ఉంటాయని ఫిలిప్ ఏమైనా ఆ గార్నిసిమోను హృదయం లోపల తొంగి చూసి తెలుసుకోగలిగాడా? ఫిలిప్ అలా చూడలేడు కదా. కాని ప్రియులారా, ఆ దృశ్యమంతా ఒక్కసారి ఫిలిప్ ముందు జరిగిందని ఊహించండి, ఫిలిప్ హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుందో. నా పరిచర్య ఎంత కొలదూశారు కదరా వీడు, నా పరిచర్య అంతా తుంగలో తొక్కాడు కదండి వీడు అని నిరుత్సాహపడిపోయాడు. నిరుత్సాహానికి అవకాశం ఉంది, అతను డిస్కరేజ్ అయి ఉంటాడు. కానీ మంచి ఆత్మల సంపాదకుడు నిరుత్సాహాన్ని జయిస్తాడు, నిరుత్సాహంలోని ఉండిపోడు. ఇక నేను ఎవడికి సువార్త చెప్పనండి, నేను ఇక ఎవడికి బాప్తిస్మాలు ఇవ్వనండి, ఇక ఎవడిని నా ఎరకాలు అంటి పెట్టించుకోనండి, నాడు అంటి పెట్టుకుంటూ ఆడట్లు చేశాడు, ఈడు దగ్గర పెట్టుకుంటూ ఈడిట్లు చేశాడు అని చెప్పి నిరుత్సాహంతో ఉండిపోడు సరైన ఆత్మల సంపాదకుడు. దీనికి రుజువేంటో తెలుసా ప్రియులారా? ఫిలిప్పు ఇప్పుడు వినండి, గాజా ఎడారిలో అతను సువార్త చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు చూడండి ఇట్లా. అపొస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 36 నుంచి చదువుతున్నాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చిన ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపస్ ఇద్దరు నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వినండి వినండి ప్రియులారా, నాకు బాప్తిసం ఇవ్వండి అయ్యా అని అడిగితే ఫిలిప్పు, ఒరే బాబు ఇంతకుముందు కొంతమంది బాప్తిసమాలు ఇచ్చాను, ఒకడు కుదురుగా నిలబడలేదు ఒకడు, అప్పటి నుంచి నేను ఎవడికి బాప్తిసం ఇవ్వకూడదు అనుకున్నాను, కనుక నన్ను బాప్తిసమని మాత్రమైతే అడగొద్దు అని నిరుత్సాహంతో మాట్లాడలేదు. ఒకడు భ్రష్టుడైపోయినంత మాత్రాన నా పరిచర్య నేను ఆపుకోలేను, పోయేవాడు పోయాడు పోని, వాడి యొక్క భ్రష్టత్వం వెలగెక్కాడు, వెలగక్కని నేను నిరుత్సాహంతో కురిగిపోయి ఉండిపోయేవాడిని కాదనుకున్నాడు. అందుకే మళ్ళీ బాప్తిసమిచ్చి నిరుత్సాహాన్ని జయించిన వారిగా మన ఫిలిప్పును మనం చూస్తాం. మన పరిచర్యలో మన జీవితంలో మనకు ప్రతికూలంగా ఒక్కడు ఏదో చేస్తే ఆ ఒక్కడు లాంటి అందరం ఉంటారని చెప్పి ప్రియులారా, ఇక నిరుత్సాహానికి లోనై నేను ఎవడిని నమ్మనండి? నువ్వు ఎవడిని నమ్మకపోతే నిన్నెందుకు నమ్మాలి ఎవడైనా? ఈరోజు చాలా మంది మనసు ఎలాంటి తెలుసా, వీరని ఎవరిని నమ్మరు, అనుమానపు కళ్ళుతోనే చూస్తుంటాం. వినండి ప్రియులారా, అలాగని అందరినీ నమ్మేసి నువ్వేనా మోసగించబడమని చెప్పడం లేదు. ఆత్మ వివేచన చేత వివేచించండి. కానీ నీ సహోదరుడు యేసు రక్తములో కడగబడిన వాడు, యేసు ఆత్మను కలిగిన వాడు, ఆ సహోదరుడు నమ్మకపోతే ఇంకెవరిని నువ్వు నమ్ముతావు చెప్పు. వాడు మోసమే చేశాడా? వాడు వల్ల నష్టమే నీకు కలిగిందా? కానీ ఆ మోసము నష్టం నీకది ఎన్నో రెట్లు దీవెనవుతుంది. కానీ నువ్వు నమ్మకపోవడం వలన వచ్చే దీవెన మనం కోల్పోతామని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జయించండి నిరుత్సాహాన్ని. ఫెయిల్యూర్స్ వచ్చాయా? రాని వస్తాయి, రావాలి ఫెయిల్యూర్స్. నేను ఇదివరకే చెప్పాను ఒక మాట, మన జీవితంలో తలెత్తిన అన్ని ఫెయిల్యూర్స్ మనకు అనుభవాన్ని ఇస్తాయి. అనుభవాలన్నీ కూడా మంచి తీర్మానాలు నేర్పిస్తాయి. మంచి తీర్మానాలు ఎప్పుడు విజయవంతమైన జీవితంలో నడిపిస్తాయి. ఇక్కడ మంచి ఆత్మల సంపాదనకు మాదిరైన వినడి ప్రియ ఫిలిప్ మనకు నేర్పిస్తున్నాడు, నిరుత్సాహాన్ని నేను జయించి ముందుకు వచ్చేసాను. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేయండి. ఇప్పటికే మీకు 6 సంగతులు చెప్పాను, 7 సంగతి చెప్పి ముగిస్తాను చూడండి ప్రియులారా. అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం 40వ వచనంలో ఇలా ఉంది, చదువుతాను 39-40 చదువుతాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతను ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరకు వచ్చి వరకు అతని పట్టణముల నీటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. ఈ రెండు వచనాల్లో నాకు ఒక విషయం కనబడుతుంది. అదేమిటో తెలుసా? వినండి, కనుమరుగైపోయిన ఫిలిప్పు. మంచి ఆత్మల సంపాదకుడు, మంచి సువార్తికుడు తన వలన జరగవలసిన పనిని తాను ముగించిన తర్వాత తాను కనుమరుగైపోతాడు. ఎంత బాగా కనుమరుగయ్యాడో తెలుసా? ఇక మరి ఎన్నడనూ కనబడలేదట. ఈ మాట మనకు యోహాను సువార్త 3:30లో బాప్తిసమిచ్చే యోహాను మాట మనకు గుర్తు రావాలి. బాప్తిసమిచ్చే యోహాను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన కనబడవలసి ఉన్నది, నేను మరుగున పడవలసి ఉన్నది. ఇంకో విషయం మీతో చెప్పన, ఇక ఎన్నడూ కూడా ఫిలిప్పు కనబడలేదట ఈ నపుంసకుడికి. ఒక విడ్డూరమైన విషయం చెప్తాను వినండి. మన వల్ల ఒక గొప్ప వ్యక్తి ప్రభు నమ్ముకొని బాప్తిసం పొందాడు అనుకోండి, మన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎలా చెప్పుకు తిరుగుతారో చెప్పన, నేను అతనికి ఆత్మీయ తండ్రినండి, నేను సువార్త చెప్తేనే రక్షణలోనికి వచ్చాడు, నేనే బాప్తిసం ఇచ్చాను, మీకేమైనా అవసరమైతే చెప్పండి, ఆయన దేశానికి ఆర్థిక శాఖ మంత్రి గనక నేను ఏం చెప్పినా చేస్తాడండి అని చెప్పి, ప్రియులారా, అతని యొక్క గౌరవాన్ని పరువుని హోదాని ఎంత వాడేసుకుంటారో మన వాళ్ళైతే. రెండో విషయం, నా వల్ల రక్షించబడి బాప్తిసం పొందిన వాడు ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి గనక అప్పుడప్పుడు వెళ్లి కలిసి ప్రార్థన చేసుకుంటే తులమో పలమో చేతిలో పెడతాడు, నేను బాగా బతకొచ్చని ఇవ్వండి ఫిలిప్పు, మళ్ళీ ఇవ్వండి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళలా, అతను కనబడనూ లేదు, అతని దగ్గర వెళ్ళనూ లేదు. కారణం ఏంటో తెలుసా? నా వల్ల జరగవలసిన పని అయిపోయింది, నేను కనుమరుగవ్వడమే మంచిది. ఇది మంచి ఆత్మల సంపాదకులకు ఉండేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక సుగుణం. ఈ రోజున ప్రియులార, ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించావో లేదో గాని వినండి, అతడు నేనే ఆత్మీయ తండ్రినండి, నా కళ్ళ ముందు వాడు ఎటు వెళ్ళిపోయినా నేను భరించలేనండి, వాడు కానుకంతా నాకే రావాలండి, వాడు మీ చెప్పిన మాట అంతా వినాలండి. ప్రియులార, అక్కడికేదో అతను ఇతగాడికి బానిసన్నట్టుగా వ్యవహరించడం అది ఆత్మ సంబంధమైన మనసైతే కాదు. ప్రియులార, నీ వలన ఆ వ్యక్తిగా జరగాల్సిందేదో జరిగింది, అయిపోయింది, నమస్కారం పెట్టు వదిలిపెట్టు అంత అయిపోయింది. కనుక ఈ రోజున ఫిలిప్పు దగ్గర నుంచి నేను మీరు నేర్చుకోవలసిన ఈ అద్భుతమైన 7 పాఠాలు మన జీవితంలోకి తెచ్చుకుందాం. ప్రియులార, రండి, ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడుగుతాను, నీవు దేవునికి దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని సజావుగా కొనసాగించే వ్యక్తివేనా? ఇది మనకు రావాలి. వస్తే దేవునికి స్తోత్రం, రాకపోతే ప్రభు పాదాల పడదాం ఈ రాత్రి. నీవు నేను దేవునికి అందుబాటులో ఉన్న వారమేనా? ఏ పని చెబితే ఆ పనికి వెళ్ళడానికి సంసిద్ధమే అన్నట్టుగా మనం ఉన్నామా? వినండి, అక్కడ ప్రమాదం ఉన్నా రెడీయేనా? అక్కడ అవమానం ఉన్నా సిద్ధమేనా? అక్కడ గుర్తింపు లేకపోయినా అది మనం సిద్ధమేనా అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రశ్నించినటువంటి విధేయత సత్ఫలితాలు తెస్తుంది. ఆ రోజున ఫిలిప్పే ప్రశ్నించుకుంటూ కూర్చుని ఉంటే ఆ రథం మీద వెళ్లేవాడు వెళుతూ వెళుతూ యెషయా గ్రంథం 53 దాటి అవతలకు వచ్చి చదివేస్తే ఇక ఏ వచనాన్ని పట్టుకొని యేసు ప్రభువుకు చెప్పుకోవడానికి అవకాశం దొరకపోనేమో. రైట్ టైం, అది రైట్ పోర్షన్, సరైన సమయం, సరైన అధ్యాయమే చదివాడు, సరైన సువార్త అందించబడింది. నీ ఆలస్యాలు, నీ వాదనలు, నీ సంజాయిషీలు, నీ ప్రశ్నలు గొప్ప పనిని పాడు చేస్తాయని గమనించి ఇప్పటికే ఈ తప్పులు చేశావు, ఏమండి చేశాము, దిద్దుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యం వాడుకోవడం రావాలి. ప్రభువా, నీ వాక్యమును వాడుకునే నైపుణ్యం నాకు దయచేయి నాయన. నేను ఏది మాట్లాడినా సిలువేయబడిన యేసుక్రీస్తును పైకెత్తడం నాకు నేర్పించు ప్రభువా. అన్ని నిరుత్సాహాలను జయించే కృప నాకు ఇవ్వండి నాయన. నేను నా పని అయిపోయిన తర్వాత కనుమరుగవ్వటం నాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని మన జీవితాలను ఆయనకు అప్పగించుకుందాం. ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో ప్రియులారా 7వ సందేశం దేవుడు మనతో మాట్లాడుతుండగా సరిచేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రేమ గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ పిల్లలంగా మేము నీ మాటలు వినడానికి, నీ మాటలు ధ్యానం చేయడానికి,
మీరు మాకు అనుగ్రహించిన సమయాల కొరకు వందనాలు. కరోనా వైరస్ వలన ఏవేవో కరువులు వస్తాయి అనుకున్నాము, చివరికి ఆత్మ సంబంధమైన కరువు కూడా ఉంటుంది అనుకున్నాము. కానీ కర్మేలు ప్రార్థన సావాసపు ఈ పనిలో వాక్యపు కరువు లేకుండా మేము చాలా వాక్యాలు వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము. కనికరించి మాలో గొప్ప పరివర్తన మీరు తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాము. నాయన, ఈ లాక్డౌన్ కాలం అంతట్లో సంఘములున్న ప్రతి వ్యక్తి నీ వాక్యము చేత ప్రక్షాళన చేయబడి నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యములకు మార్చబడి నీ సంకల్పాల కొరకు బిడ్డల బ్రతుకున్నట్లుగా కృప చూపండి. ప్రతి వ్యక్తిని పేరు పైన దీవించుము, వారు అక్కర్ల తీర్చుము, మేలుతో నింపుము, దర్శించి దీవించుము. మరోసారి మమ్మల్ని మేము నీ దయగల కృపగల స్థలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ మరోసారి ప్రభువా, ఈ కరోనా వైరస్ వలన ఎంతో మంది హతమైపోతున్నారు. వారి మరణాలు గురించి వింటున్నప్పుడు పాతి పెట్టే అవకాశం కూడా లేకుండా బంధువులు సమాధి దగ్గర కూడా రాలేని పరిస్థితుల్లో వారు హతులైపోతూ ఉండగా వారిని గురించి ప్రలాపించిన మాకు నేర్పించిన ఆయన, మా కళ్ళు కన్నీటి ఊటగా చేయండి, మా తలను జలమయముగా మార్చండి. ప్రభువా, మమ్మల్ని మరొకసారి దర్శించుము. నేను మేము మేమందరము ఫిలిప్పు వలె మంచి సువార్తికులమై ఆత్మల సంపాదనలో మా ముందుండేటువంటి కాలంలో బ్రతికే దీవెన దయచేస్తారు అని యేసయ్య నామంలోనే స్తుతులర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.